ప్రణవస్వరూపసుముఖీం శ్రీచక్రసంవాసినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం ఐంకారమూలాత్మికాం సౌఃకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానందసందాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గయముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఇప్పటి వరకు వరుస పెట్టి
ఉమా సుశీల గారి అభిమానంగా
భగవతి యొక్క అనుగ్రహంతో ఈ భవిష్యత్ పురాణ కార్యక్రమం ప్రారంభించి నడుపుకొస్తున్నాం. రేపు ఒక్కరోజు తర్వాత మళ్ళీ వేరే ఉపన్యాసం ఉన్నప్పటికీ ఈ భవిష్యత్ ప్రాణం మాత్రం వాళ్ళతో పూర్తి చేస్తున్నాం. అనంతరం మళ్ళీ ఇంకో రెండు రోజులు నా కార్యక్రమం ఉన్నది, కానీ అది భాగవత పురాణం మాత్రమే. ఈ భవిష్యత్ పురాణం వ్రాసేటప్పుడు వేదవ్యాస మహర్షి దీనిని కొన్ని దేవరహస్యాలుంటాయి కాబట్టి చదివేటటువంటి వాడు చెప్పేటటువంటి వాడు ఈ ఇద్దరు ప్రజల యొక్క మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్పాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అన్నాడు. అజ్ఞానం నాస్తికం చేయవ, అజ్ఞానంతో ప్రశ్నించే వాళ్ళకి నాస్తిక మార్గాసక్తులై ఉండే వాళ్ళకి ఇందులో ఉండే రహస్యాలు చెప్పద్దు. ఒకవేళ చెబితేనో చెప్పినటువంటి వాడు చివరి రోజుల్లో అనారోగ్యం పాలవుతాడు అని. బాగానే ఉంది మరి, సామూహికంగా ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ప్రతి వాళ్ళు ఆసక్తి కలిగినటువంటి ఆస్తికత్వం కలిగినటువంటి వాళ్ళు అవ్వాలని లేదు. ఈ భవిష్యత్ పురాణంలో ఉండే విషయాలు తెలుసుకోవడం కోసం అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి సామూహికంగా ఇది చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం? ఈ సామూహికాల్లో తప్పదది. వేదవ్యాసుల వారు చెప్పినట్లుగా ఖచ్చితంగా జరిగి తీరింది. బహుశా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇప్పటి వరకు మూసిన కన్ను తెరవడానికి వీల్లేనంత తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడ్డా. కేవలం ఒక కొబ్బరి బొండం జలం మాత్రం తాగి అతి కష్టం మీద ఇప్పుడు ఈ ఉపన్యాస కార్యక్రమానికి రాగలిగాను. కాబట్టి పురాణాల్లో ఉన్నదున్నట్టు దొరుకుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇది కలియుగంలో ప్రథమ పాదం. ఈ ప్రథమ పాదం మనకి కేవలం 2020 వరకు మాత్రమే ఉంది. 20 దాటిన తరువాత కలియుగం 2వ పాదంలోకి అడుగు పెడతాం. ఇలాంటి పాదాలు మొత్తం 4 ఉన్నాయి. 4 పాదాల్లో ఇంకా మనకు మొదటి పాదమే పూర్తి కాలేదు. కాబట్టి యుగాంతం అవుతుంది అనేటటువంటి మాట మాత్రం ఇప్పట్లో జరిగేది కాదు. పాదే పాదే కలియుగంచ స్వామివారు అంటున్నారు వేదవ్యాసులు వారు. కలియుగంలో ప్రతి పాదపాదమందు నలుగురు జనులకు ముగ్గురు జనులు వెళ్ళిపోతూ ఉంటారు. పాదం మార్పు జరిగేటప్పుడు దీనిని సంధికాలము అంటాం. ఈ సంధికాలంలో చాలా భయంకరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు ఎలా ఉంటాయి అంటే అనారోగ్యాలు కొంతమందికి, భూకంపాదులు మరికొన్ని ప్రదేశాల్లోనూ, వాళ్లల్లో వాళ్ళు మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు ప్రకటించుకొని కొంత జన నష్టాన్ని చేసుకుంటారు. చివరికి ఇంట్లో కూడా భార్యని భర్త, భర్తని భార్య నమ్మలేనటువంటి తీవ్ర స్థాయికి వెళతారు. స్వకులాభిమానం పెరుగుతుంది, వేద ధర్మాల మీద నిరాసక్తత ఏర్పడుతుంది. ఏదో ముక్కుబిడికి ఇంకా కొంతమంది మాత్రం భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు. వ్యవహారాలు ఆచారాదులు అన్నీ ప్రశ్న అయిపోతూ ఉంటాయి. తినడం కోసం బతుకుతారు తప్ప బ్రతకడం కోసం తినేటటువంటి వాళ్ళు ఉండరు. అందుకే ఈ మొదటి పాదం పూర్తయ్యేసరికి ఆంధ్రులు సగం కంటే ఎక్కువ మంది బతుకుతారట. ఎక్కువగా నష్టపోయేటటువంటి వాళ్ళలో, బాగా జన నష్టం చెందేటటువంటి వాళ్ళలో మన పశ్చిమ బెంగాల్ అని చెప్పుకుంటున్నామే, ఈ బెంగాల్ వాళ్ళు ఒకళ్ళు, గుజరాత్ రాష్ట్రం వాళ్ళు, పంజాబ్ రాష్ట్రం వాళ్ళు, వీళ్ళు బాగా ఎక్కువ నష్టపోతారు. హాయిగా ఎక్కువ కష్టం లేకుండా మహారాష్ట్ర వాళ్ళు ఉంటారట. అక్కడ పవిత్ర క్షేత్రాలు ఎక్కువగా ఉండడం, రెండు నదులు ఆ దేశం గుండా ఆ రాష్ట్రం గుండా పుట్టి ప్రవహించిన కారణం చేతను మహారాష్ట్రలో ఉండేటటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువ మంది నాశనం కాకుండా ఉంటారట. ఇక అసలు సున్నంలో గెముకు లేకుండా పోయేటటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, లండన్ నగరం ఒకటి, మెక్సికో నగరం, కువైట్, తరువాత ఆఫ్ఘనిస్తాను అతి భయంకరంగా నాశనం అయ్యేటటువంటి వాటిలో, ఇక మళ్లీ లేకుండా ఒకదాని మీద ఒకటి విరుచుకుపడి ఒకదాని ఒకటి ధ్వంసం చేసుకునే వాటిలో ఇరాన్, ఇరాక్లు, ఈ రెండు కూడా సర్వనాశనం అయిపోతాయి. దక్షిణాఫ్రికా అని ఉన్నది, ఇది మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందిట. అంటే చెక్కు చెదరకుండా అంటే ఈ యుద్ధ ప్రభావానికి ఎక్కువ గురి కాకుండా, ఎక్కువ జన నష్టానికి గురి కాకుండా ఉంటుంది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత సోవియట్ రష్యా అని వాళ్ళు మనం చెప్పుకుంటున్నటువంటిది ఏ ముక్కకు ఆ ముక్క కింద విడిపోతుంది. రామకోట్లో ప్రతి 10 మంది ఒక్కొక్క భాగంగా విడిపోతే ఎలా ఉంటుందో అంతటి రష్యా నగరం, ఆ నగరం మొత్తం దేశం అంతా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. అతి భయంకరమైనటువంటి వ్యాధి ప్లేగు అని చెప్పుకుంటున్నామే, మూషికములు ఎలకల ద్వారా వచ్చేటటువంటి రోగం దేశం అంతటా ప్రబలుతుంది. మన భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా ప్రబలుతుంది. ఇది కాకుండా రాజయక్ష్మము అని ఒక రోగం ఉన్నది. రాజయక్ష్మము అంటే క్షయవ్యాధిలో తీవ్ర స్థాయి టీబీ. ఈ రాజయక్ష్మం అనేటటువంటి వ్యాధి విదేశాల్లో ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఈ వ్యాధికి మందు కనిపెట్టడం అనేది ఎవరి వల్ల కాదు, చివరికి ప్రజానీకం సర్వనాశనం అయిపోతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రపంచ జనాభా అంతా నాశనం అయిపోతే పునరుత్పత్తి ఉండదు. కనుక నేను నిన్న చెప్పుకున్నటువంటి కుక్కుటేశ్వర మహర్షి పవిత్ర తీర్థం తీసుకుని కృష్ణానదీ తీరంలో కూర్చుని ప్రతి వాళ్ళకి ఈ తీర్థాన్ని ఇస్తాట. ఆయన తీర్థం స్వీకరించినటువంటి వారు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోగం ప్రభావానికి లోను కారట. అంచేత అటువంటి ప్రజలు మళ్ళీ తిరిగి రాబోయేటటువంటి రెండవ పాదానికి సంధికాలంలో మిగులుతారట. యోచ్చయంతి సదాశివం, ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో అటువంటి వాళ్ళు ఈ కలియుగంలో నాశనం చెందరు. ఆరాధించడము అంటే ఏదో కోరిక కోరుకుని నమస్కారం చేసుకోవడం కాదు, పరిపూర్ణమైనటువంటి ఆసక్తితో భక్తితో శ్రద్ధతో ఎవరు ఆరాధిస్తారో అటువంటి వాళ్ళు, ఈ పరమేశ్వరుని ఆరాధించినటువంటి వాళ్ళు 20 తరువాత వచ్చేటటువంటి తరానికి మూలస్తంభాలుగా నిలుస్తారు. అలాగే రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయామునే అని లలితా సహస్రనామంలో చెప్పారు. ఉత్తమోత్తమైనటువంటిది లలితా సహస్రనామం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది అని పెద్దలు అంటూ ఉంటాం, కానీ బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు, లలితా సహస్రనామంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, అంత శక్తివంతమైనది ఇది. అందుకే ఇది నాస్తికులకు, భిన్న మర్యాదులకు, కితవులకు ఇలాంటి వాళ్ళకి వినిపించొద్దు. రహస్యం కంటే రహస్యమైనది ఇది, అంటే పరమరహస్యమైనది, ఆసక్తి కలిగిన వాళ్ళకే చెప్పాలి అని అగస్త్యునికి సాక్షాత్తు హయగ్రీవస్వామి చెప్పాడు. హయగ్రీవుడు అంటే సామాన్యుడా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అదొకటి. దేవీ భాగవతంలో మనం ఇదివరకు 40 రోజులు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, హయగ్రీవుడు గుర్రపు తల కలిగినటువంటి ఒక రాక్షసుని చంపడం కోసం విష్ణుమూర్తి మళ్ళీ తాను కూడా హయగ్రీవుడు కావలసి వచ్చింది. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపాడు. చంపిన తర్వాత ఈ స్వామివారు వసింధ్యాది వాగ్దేవతలు రచించినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సేకరించాడు. ఈ స్తోత్రాన్ని మళ్ళీ చెప్పాలి అంటే వినేటటువంటి వాడు కూడా సరైన వాడు అయి ఉండాలి, శిష్యుడు ఉత్తముడు అవ్వాలి. శిష్యులు గుణార్జులైన విశేష స్థితి నుండి గురువు జీవించును అని భాగవతం చెబుతోంది. కాబట్టి శిష్యులు గుణవంతులైతే ఆ గురువు గారికి గొప్ప పేరు వస్తుంది. అటువంటి శిష్యుడు అగస్త్యుడు దొరికాడు ఆయనకి. ఆయనకి ఇదంతా చెప్పాడు. చెప్పినప్పుడు నాయనా ఇది పరమ రహస్యమైనది, నిజమైన ఆసక్తి లేని వాడికి, వేళాకోళంగా ఉండేటటువంటి వాడికి, భక్తితోటి ఆరాధ్య దేవతగా అమ్మవారిని భావించి ఆరాధించినటువంటి వారికి చెప్పద్దు పో అన్నాడు. అటువంటి ఉత్తమమైన లలితా సహస్రాన్ని ఈ కలికాలంలో ఎవరైతే నిరంతరము ఆరాధిస్తారో, జీర్ణించేసుకుంటారో శరీరంలో, అటువంటి వాళ్ళు రాబోయేటటువంటి ఈ పాదాంత సమయంలో ఏ విధమైనటువంటి కష్టాన్ని పొందరు. టంకా మీద దెబ్బ కొట్టి మరీ చెప్పచ్చు, డోల్ లేకపోతే బల్ల మీదో కుర్చీ కర్ర మీదో దెబ్బ కొట్టి మరీ చెప్పచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. అంత అద్భుతమైన శక్తి ఈ సహస్రనామంలో ఉన్నది. ఇంకా వచ్చే తరానికి నేను నిజమైన అధికారిగా ఉండగలను అని ఎవడు చెప్పగలడు అంటే, వరుసగా శ్రీ లలితా సహస్రనామం, అనంతరం త్రిశతి, త్రిశతి తరువాత ఖడ్గమాల, ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి క్రమం తప్పకుండా పఠిస్తూ, అందులో త్రిశతి ఖడ్గమాలతోటేమో జగన్మాతకి, పరాభట్టారికకి కుంకుమతో అర్చన చేసేటటువంటి వాళ్ళు ఈ కలికాల ప్రథమ పాదాంతంలో తర్వాత రాబోయేటటువంటి వాళ్ళకి పెద్ద సమ్రాట్ స్థాయిలో ఉంటారు, గొప్ప అధికారిక స్థాయిని పొందుతారు. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఉన్నదే కలయిక, చాలా గొప్పదట. ముందు సహస్రనామం చదవాలి, తరువాత త్రిశతి, తరువాత ఖడ్గమాల. ఈ లలిత త్రిశతి స్తోత్రంలో ఒక దివ్యమైనటువంటి మంత్రం ఉన్నది, పంచదశి మహామంత్రము అంటారు దాన్ని. అటువంటి ఆ మంత్రం ఉన్నది కాబట్టే ఈ సహస్రం తర్వాత అది కలిపితే అటువంటి వాడు చాలా ఉత్తముడు అవుతాడట. బాంబులు ఇక్కడ పడినా ఇది పఠించేవాడు మాత్రం వెంట్రుక వశలో తప్పించుకుంటాడు, ఆ ప్రమాదం వాడికి ఉండదట. ఒకప్పుడు లలిత త్రిశతి స్తోత్రాన్ని నిరంతరం ఆరాధించేటటువంటి పండితుడు ఒకడు ఆయన ఉండేవాట. పాపం పేదవాడు కాకపోతే, ప్రారంభంలో భగవద్భక్తులు ఎవరైనా పేదరికంతో ఉంటారు, అందులో సృష్టి యొక్క రహస్యం అది. ఈయన ఒకప్పుడు కొంతమంది మిత్రుల్ని వెంటబెట్టిన, ఒక 5-6 వెంటబెట్టుకుని అరణ్యం దాటుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం బీహార్ అని పిలుస్తున్నాం, ఆ రోజుల్లో మగధ సామ్రాజ్యంలో అదొక భాగం బీహార్ అంటే, ఆ మగధ దేశానికి ప్రయాణమే పెడుతున్నాడు. ఈయన కూడా ఉండేవాళ్ళందరూ కూడా చతుర్ముఖ పారాయణంలో చాలా గొప్పవాళ్ళట. చతుర్ముఖుడు అంటే వాళ్ళకి చాలా భక్తి అన్నమాట. చతుర్ముఖుడు అంటే పాపం బ్రహ్మదేవుడు మాత్రం కాదు ఇక్కడ వీళ్ళకి, స్వామివారు ఈ పారాయణం చేసేవాడు, కితవులు అంటారు వీళ్ళ. ఇటువంటి జోదరులతో విడుతున్నాడు, హఠాత్తుగా ఆకాశమంతా దట్టమైన కారుబబ్బులు అలుముకున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుముతూ ఉంది. సూదిమన ఓపేంత స్థలం కూడా ఆకాశంలో లేదు. అంత ధారాపాతంగా కొండపోతగా వర్షం కురుస్తుంది. తట్టుకోలేక వీళ్ళు ఆ పక్కనే శిథిలావస్థలో ఉన్న ఒక దేవాలయంలోకి వెళ్ళారట. ఆ ఆలయంలో విగ్రహం లేదు, పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడి ఉంది, నల్లని బండరాళ్లతోటి. పైనుంచి మాత్రం రాళ్ళు చిల్లుపడి ఉన్నట్టున్నాయి, వర్షం లోపల కొద్దిగా వస్తుంది, బయట ఉన్నంత ప్రమాదం లేదు. అంచేత ఈ త్రిశతీ పారాయణం చేసే భక్తుడు, ఆయన యొక్క సోదరి మిత్రులు కలిసి ఆ లోపలికి వెళ్ళారు తలదాచుకోవడానికి. ఉండి ఫిడేల్మని పెద్ద మెరుపులు మెరవడం, ఉరుములు పడిపోవడం జరుగుతోంది. దాంతో వీళ్ళందరికీ భయం పట్టుకుంది. ఒరే, మనలో ఎవడో దౌర్భాగ్య జాతకం వాడు ఒకడు ఉన్నాడరా, ఈ దిక్కుమాలిన వాడు ఎవడో ఉండడం వల్ల మనం ఈ లోపలికి వచ్చినా చచ్చేటట్టున్నాం. ఆ జాతకం వాడు ఎవడో చీట్లేసి తెలుసుకుందాం, వాడు ఉండడం వల్ల లోపల మిగతా వాడు కూడా చచ్చేటట్టున్నాం, అటువంటి వాడిని బయటికి ఎంటేద్దాం అన్నారట. ఇంతకీ ఆ దిక్కుమాలిన జాతకం కలిగిన వాడు ఎవడు మరి? అందుకని చీట్లు రాసుకున్నారు. రాసుకుని వాడు పుల్లయ్య, ఎంకయ్య, సుబ్బయ్య ఇలా అందరి పేర్లు రాసుకున్నారు. ఆ చీట్లు కింద వేసి ఒక్కొక్కటి చేత ఒక్కో చీటి తీయిద్దాం అన్నారు. సరే, తీయడంతో మొట్టమొదటి చీటి ఇదిగో ఈ త్రిశతీ పారాయణ చేసే భక్తుడిది వచ్చింది, వీడిదే దౌర్భాగ్య జాతకం, వీడితో ఉంటే మనందరం చస్తాం, ఈ దేవాలయంలోంచి వీడు బయటికి ఎంటేంటారు అన్నారట. మరే చచ్చిపోతాను నేను, నన్ను బయటికి ఎంటద్దని బతిమాలుకుంటే వినకుండా వాడు మెడబట్టుకుని బయటికి తోసేశారు. వీడు గొల్లను గోల పెట్టుకుంటూ అరుచుకుంటూ ఆ త్రిశతీ పారాయణం చేసుకుంటూ కష్టం వచ్చినప్పుడు అమ్మ అని మనం అన్నట్టుగా ఆయన ఎప్పుడూ త్రిశతీ పారాయణం చేసేవట. ఆ పారాయణం చేసుకుంటూ పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఆయన ఎలా చెట్టు దగ్గరికి చేరాడో లేదో, ఢామని పెద్ద పిడుగు పడింది. ఆ బిల్డింగ్ కాస్త ఒకప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండేదని చెప్పుకునేవారట, అది కాస్త సర్వధ్వంసం అయిపోయింది, లోపల ఉన్న కితవులంతా బూడిదైపోయారు. అంచేత త్రిశతీ పారాయణం చేస్తున్న ఈయన ఉన్నంత వరకు వాళ్ళు బతికి బెట్టగట్టారు. ఆ అమాయకులు వాళ్ళకొక్క ఆయుర్దాయం తీరి ఎవడు దగ్గరలో ఉన్న కారణం చేత వీడు బయటికి ఎంటారు. వీడు బయటికి ఎప్పుడు ఎడతాడా అని చూస్తూ ఉన్నాడు ఆ యముడు, వేశాడు ఒక పిడుగు అక్కడ. అలాగా ఆ త్రిశతీ పారాయణం చేసేవాళ్ళు ఉన్నంత వరకు ఎవడైనా ఆకాశం నుంచి బాంబు వేసినా అది పైరు వెళ్ళాడుతుంది, పేలదం. పందిట్టు మీద ఎవడన్నా వేసినా ఈ పందిట్లో ఆ బాంబు పేలదం, ఎందుకంటే వీరందరికీ ఆ భక్తి ఉంది కనుక. అందులో లేనివాడు ఎవడన్నా ఉండి ఈ మిగతా వాళ్ళందరినీ గెంటేస్తే తప్ప, లేకపోతే మాత్రం పక్కన ఏమి పడినప్పటికీ ఈ త్రిశతీ పారాయణ చేసేటటువంటి వాడికి ఏ ప్రమాదం ఉండదు. కాబట్టి ఈ పాదాంత సమయంలో మనం సుఖంగా ఉండాలి అన్నా, తరువాతి తరాలకి మూలస్తంభాలుగా ఉండాలన్నా త్రిశతీ పారాయణం తప్పనిసరిగా చేయాలి. త్రిశతి చేసిన వెంటనే ఖడ్గమాలను గనక ఆరాధన చేస్తే అద్భుతమైన శక్తి అది. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి అని ధ్యాన శ్లోకంలో ఖడ్గమాలలో చెప్పారు. అమ్మవారి స్వయంగా వచ్చి చేతిలో కత్తి రూపంలో ఉంటుందట ఈ ధ్యానం చేసేవాడికి. సాక్షాత్తు జగన్మాత వంటి ఖడ్గం ఉంటుందట వీడి దగ్గర ఈ ఖడ్గమాలని పారాయణం చేస్తే. మరి అష్టాదశ మహాద్వీపములకు సమ్రాట్, ఒక మహాప్రభు అవుతాడు, వాటిని అనుభవిస్తాడు, ఇందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఈ పాదాంత సమయంలో మనల్ని ఉద్ధరించేటటువంటిది ఈ దివ్యమైనటువంటి ఖడ్గమాల స్తోత్రం. మరి సంప్రదాయాలు కూడా చాలా ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రజలు ఉన్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం, ఇద్దరు కలిస్తే 30 ఆలోచనలు వస్తాయట. కాబట్టి మానవ లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల మనుషులు అన్ని రకాల దేవతలను సృష్టించుకున్నారు. ఈ దేవతా స్వరూపాలను సృష్టించుకున్నది మనం గాని భగవంతుడు కాడు. ఆ దివ్య భగవత్ స్వరూపం ఒకే ఒక రూపం. ఏ భక్తుడు ఏ రకంగా మనస్సులో భావన చేస్తాడో అటువంటి రూపం మాత్రం మన ఎదురుగుండా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం విష్ణు అనుకున్నా అమ్మనుకున్నా ఈ భావన నీది కానీ ఆయనది మాత్రం కాదు, ఆయనకి మాత్రం ఒక రూపం లేదు. ఇదే బ్రహ్మాండ పురాణం మనకు చెప్పేటటువంటి గొప్ప రహస్యం. అంచేత ఈ దేవతా స్వరూపాల మీద తప్ప ఇంకో రూపం మీద ఎవడికి అభిమానం ఉండదు, ఉండదు, ఉండదు. అభిమానం ఉండదు పట్టాను. సూరదాస్ గారు అంటాడు, హిందీలో మహాకవి ఆయన, తెలుగులో పోతన గారు ఎటువంటి వాడో, లక్షాపాతిక వేల దోహాలు రాశాడు ఆయన మహానుభావుడు. అటువంటి సూరదాసు, స్వామి రామచంద్ర ప్రభో నీ చేతిలో ఉండే కోదండం పక్కకి తీసేయి, నెత్తి మీద కిరీటంలో నెమిలి పించం పెట్టుకో, కోదండం బదులుగా మురళి చేతిలో ధరించు. అప్పుడు మాత్రమే నేను నిన్ను దర్శనం చేసుకుంటా కళ్ళు విప్పుతా, అంతవరకు కళ్ళు మూసుకు కూర్చుంటా. రాముడివైనా కృష్ణుడివైనా నువ్వు నువ్వే, కానీ కృష్ణస్వరూపాన్ని నేను ఆరాధించినట్టుగా నీ రామస్వరూపాన్ని నేను ఆరాధించ నాకు వద్దు అన్నట్టు. తప్పనిసరి పరిస్థితుల్లో రామచంద్ర ప్రభు కోదండం పక్కకి తీసి మురళి చేత పెట్టుకుని ఆనందంగా దివ్యంగా చక్కగా కృష్ణ రూపంతో దర్శనమిచ్చాడు. కాబట్టి భగవంతుణ్ణి మనస్సులో ఏ రకంగా భావిస్తామో ఆ రూపం తప్ప ఇంకో రూపం మీద అభిమానం ఉండదు. కాబట్టి ఈ కలికాలంలో ఒక్కొక్క తెగవారికి ఒక్కొక్క రకమైన అభిరుచి కలిగిన వాళ్ళకి ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశించారు. అమ్మవారి ఆరాధన మాత్రమే నాకు ఇష్టము అనుకున్నటువంటి వాడికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నాకు విష్ణువు యొక్క ఉపాసన అంటే చాలా ఇష్టము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పారు అంటే, అష్టాక్షరీ మంత్రము, ద్వాదశాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రాలను ఉపాసన చేయమన్నారు. ఎవడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నిరంతరము ఉపాసిస్తాడో, ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఎవడైతే ఉపాసిస్తాడో వాడు కూడా రాబోయేటటువంటి తరానికి చాలా ప్రధాన పురుషుడిగా నిలుస్తాడట. విష్ణు సహస్రనామం అది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఉన్నది. సాక్షాత్తు మరణశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఈ విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు వివరించాడు. ఈ సహస్రనామం కలికాలంలో కలిదోషాన్ని హరించడానికి ప్రత్యేక సాధనంగా భవిష్యత్ ప్రాణం చెబుతోంది. ఎవడు ఏకాదశి వ్రతం చేసి అంటే మాఘమాసంలోను కార్తీక మాసంలోను మార్గశిర మాసంలోను అలాగే రేపు రాబోయేటటువంటి చైత్ర మాసంలోను ఈ నాలుగు మాసాల్లోనూ శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం కావాలంటే నక్షత్ర దర్శనం చేసుకుని కాస్త పలహారం ఓ 2-3 కేజీలు ప్రసాదం చేసుకు తినచ్చు. ఆ మాత్రం చేసుకు తిని ఎవరైతే ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో అలాగే మర్నాడు వెంటనే ద్వాదశి పారాయణం అయిపోయిన వెంటనే కూడా ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తారో అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రథమ పాదం చివరి రోజుల్లో వచ్చేటటువంటి కష్టాలు ఉండవట. ఇది కూడా ఆయనే చెప్పాడు. ఇది కాకుండా ఒక ఉత్తమమైన శ్లోకం, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అనే శ్లోకం ఉన్నది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి సాయంకాలం 6 గంటల ఈ 2 కాలాల్లోనూ పఠించేటటువంటి వాడు కూడా కలిదోషం నుంచి నివారింపబడతాడు. ఇక దోషం నుంచి నివారింపబడతారు అంటే దాని యొక్క ప్రభావం చాలా వరకు వీళ్ళకి తగ్గిపోతుంది. వీళ్ళు చేయడమే కాకుండా చేయించినట్టయితే కుటుంబ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. మిగతా వాళ్ళంతా కూడా చాలామంది పాపం శుభ్రంగా అన్ని రకాలు సిద్ధం చేసుకోవచ్చు, వీలునామాలు రాసినా కూడా ప్రయోజనం ఏమీ లేదు, ఇంచేతంటే అవి కూడా కొట్టుకుపోతాయి. వరుస పెట్టి చెప్పుకున్నట్టుగా నిన్న మనం వరదలు 3 ఏళ్ళు, అగ్ని ప్రమాదాలు 3 ఏళ్ళు, పిడుగులు మొదలైనటువంటి పడ్డం మరికొంతకాలం, ఇలా జరుగుతూ జరుగుతూ సర్వనాశనం అయిపోతాయి. ఇంకా రాబోయేటటువంటి 99 దాటిన తర్వాత 5 సంవత్సరాల పాటు పాపం కొంతమంది రకాల వ్యాపారస్తులకు చాలా చిక్కులు చెప్పాడు. ఇందులో చాలా కష్టాలు అనుభవిస్తారట వాళ్ళు, అన్నీ ఇన్నీ కాదు. ఏమేమిటి అంటే వాళ్ళు పసుపు కుంకుమలను గనక కొట్లో పెట్టి అమ్మేటటువంటి వ్యాపారస్తులు మాత్రం సుఖంగా ఉంటారట, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదట. అలా కాకుండా ఈ మినపప్పు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, పెసరపప్పు వ్యాపారం చేసేవాళ్ళు, కందిపప్పు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఈ వ్యాపారాల్లో చాలా ఎక్కువగా నష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వేరుశనక్కాయలతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కష్టంగా ఉన్నది. ధాన్యం గురించి నిన్ననే చెప్పుకున్నాం, ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకు కూడా కష్టాలు ప్రాప్తిస్తున్నాయి. అందులోంచి నివారణ మార్గం నిన్న మనం చెప్పుకున్నాం, శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి శివ పాలోద్గతమైన ధార, ఆ పాలధార జలాన్ని కొంచెం తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే అందులోంచి బయటపడతాం. ఇవి కాకుండా ఇనప వస్తువులతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కష్టంగా ఉన్నది, బంగారము వెండి కష్టంగా ఉన్నది, మత్స్య వ్యాపారస్తులకు చాలా కష్టంగా ఉన్నది, మామూలు కష్టం కాదు పెద్ద కష్టం వస్తూ ఉన్నది. కాకపోతే పంటలలో మిరపకాయలు పండించేటటువంటి వాళ్ళకు మాత్రం సుఖంగా ఉంటుందిట ఈ రాబోయేటటువంటి ఐదేళ్లలో. అయితే ఉత్తి మిరపకాయలు ఒకటి పండితే ఆ మిరపకాయలు తిని బతకలేం కదా, మరి మిరపకాయలు తెగ పండేసే కదా అని చెప్పేసి మిరపకాయలు ఒకటి ఒట్టో వేసుకుని భోజనం చేయగలమా? చేయలేము. ఆ మిరపకు కావలసినటువంటి దాని యొక్క మిగతా పంటలు ఏవైతే ఉన్నాయో శనగపప్పు మొదలైనటువంటివి, ఇవి మాత్రం చాలా ఇబ్బంది పాలైపోతాయి. ఇలా చాలా 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 విషయాలు ఈ భవిష్యత్ పురాణంలో మనకు చెప్పారు. సరే, వాళ్ళ ఆఖరి రోజు కాబట్టి నోట మాట రావట్లే, అక్కడి నుంచి ఇక్కడికి మేడమేంచి కిందకి దిగొచ్చే స్థితి లేదు. చివరి రోజు తప్పనిసరి పరిస్థితుల్లో నానాయాత్ర పడి ఇక్కడికి వచ్చా, నాకున్నటువంటి ఫోర్సు తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చాక ఉపన్యాసంలో కనిపెట్టి ఉంటారు. ఇప్పుడు మధ్యలో కాసేపు మన అధ్యక్షుల వారు గాధంశెట్టి వెంకట చలపతిరావు గారు ఇక్కడికి అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టి జరగవలసినటువంటి కొంచెం కార్యక్రమం మరి కష్టపడి చెప్పాడండి, చెప్పి తద్వారా తెచ్చుకోవలసినటువంటి తెచ్చుకున్నాడు. ఆయన చేత ఇలాంటి వాడికి సన్మానం చేయాలని ఆయన కోరిక కలిగిందిట. అయ్యా అధ్యక్షుల వారు రండి. రామకోటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఓ రోజున చలపతిరావు గారు మరి మా ఇంటికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాల విషయంలో వచ్చినప్పుడు మన అంబికాకృష్ణ గారికి భవిష్యత్ పురాణం వినాలనేటటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉందండి. దాదాపు చివరిదాకా ప్రతిరోజు సాయంకాలం ఒక గంట కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని కోరారు. ఏం చేద్దాం ఏమిటంటే తప్పనిసరిగా అలాగే మొదలు పెడదాం అని అనడం జరిగింది. సరే, తర్వాత వారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి నాకు కూడా కౌరు రావడం, అక్కడ మేమంతా మాట్లాడుకోవటం, ఈ కార్యక్రమం నిర్ణయించడం మొత్తం జరిగింది. కార్యక్రమం ఇవాళ రోజున ఈ కలియుగంలో సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు అన్నాడు. మంచి పని అనేది ఒక్కటి కూడా చేయలేడు ఈ కలియుగంలో ఉండే మానవుడు. ఒకవేళ ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే 1000 రకాల పేర్లు పొద్దులు పెట్టి నానా గొడవ చేస్తారు. ప్రతి చిన్నదానికి సహకారం తక్కువను గొడవ చేసేవాళ్ళు ఎక్కువగాను ఉంటారు అని భాగవతంలో చెప్పాడు. అటువంటి ఈ కాలంలో ఎంతోమంది ఊరెళ్ళు పెద్దలందరినీ కలుపుకుంటూ పాపం ఇంత కార్యక్రమాన్ని ఎడతెరిపి లేకుండా ఇన్నేళ్లుగా చేస్తున్నారు అంటే ఆయన చాలా అభినందనీయుడు. ప్రత్యేకంగా ఆయన్ని ప్రతిరోజు మనం గౌరవించుకోవాలి. ఎవరికి కావాలి ఈ రోజుల్లో ఏం జరిగితే ఎవరికి కావాలి, తన వ్యాపారం తను చూసుకుంటే చాలు అనుకునే స్థితిలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఉండి మధ్య మధ్యలో ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయ్ ఇలా జరగలేదేం అలా జరగలేదేమో అని అరుస్తూ ఉంటే ఇవన్నీ పడుతూ నానాయాతన పడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడంటే చలపతిరావు గారికి ఇంకో 50 ఏళ్ళ ఆయుర్దాయం ఉండి ఇలా 50 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది పాపం. అంచేత ప్రత్యేకంగా ఒకసారి చలపతిరావు గారు ఇలా రండి. నేను ఒంట్లో నీరసంగా ఉండి లేవలేను. ఈ ఒక్క దండ వేయించుకోండి. సమస్త సన్మంగళ. మరి మేము అంతకు మించి ఏం చేయలేం కదా. రాబోయేటటువంటి దశాబ్దం ఎలా ఉందో చూసుకుందాం. అసలు పెద్దలు సామెతలు చెబుతూ వాడలు బళ్ళు బళ్ళు వాడలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ దశాబ్దంలో స్కూటర్లు సైకిళ్ళు, సైకిళ్ళు స్కూటర్లు అవుతాయి. స్కూటర్ మీద తిరిగేవాడు సైకిల్ మీద, సైకిల్ మీద తిరిగేవాడు స్కూటర్ మీద తిరుగుతాడు. పెద్ద పెద్ద కారుల్లో భవంతుల్లో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి అంతా చాలా హైన్యంగా తయారుగా పోతుంది. ఎంతో మందిని నిమిషాల మీద పోషించగలిగేటటువంటి ఆర్థిక స్థితి తగ్గిపోతుందట. ధనానికి ప్రాముఖ్యం పెరుగుతుందిట, వస్తువు తగ్గిపోతుందట. ఒక అరటిపండు కొనాలి అంటే పూర్వం 10 పైసలకో 2 పైసలకో వచ్చేది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు మీకు. ఈ 20 ఏళ్లలో ఈ 2 అరటిపండ్లు కొనడానికి ట్రంక్ పెట్టుతో డబ్బులు పట్టుకెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఒక ఆయన పాపం ఈ మధ్యన ఈ భవిష్యత్ పురాణం చదివిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, పేపర్లు పుల్లో పనిచేసేవాళ్ళు కూడా, నెత్తి మీద 2 ట్రంక్ పెట్టులు లాంటి పెట్లు మోసుకెడుతున్నారు. ఇంతలో రైల్వే కానిస్టేబుళ్ళు వచ్చి ఏమిటది చెక్ చేయాలన్నారట ఆ పెట్లు. అందులో ఏం లేదండి, టిక్కెట్లు కొనుక్కోవడానికి ఇక్కడ నుంచి బెదవాడికి టిక్కెట్లు కొనుక్కోవడానికి ఈ డబ్బులు 2 పెట్లతో పట్టుకెడుతున్నామండి అన్నారట. అలా అయిపోతుంది పరిస్థితి, ధనానికి ప్రాధాన్యం పెరుగుతుంది, ధనానికి విలువ తరిగిపోతుంది. కాబట్టి నోట్ల కట్ల పెరుగుతాయి, ఆ నోట్ల కట్లకి వచ్చేటటువంటి ప్రతిఫలం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. ఇదొక భయంకర స్థితి. లోహాలు అసలు మనకు కనిపించవు క్రమేపి, భూమిలో లీనమైపోతూ ఉంటాయట క్రమేపి. బంగారము వెండి మొదలైనటువంటి లోహాలన్నీ కూడా, రత్నాలు చాలా నష్టపోతాయట. ఇటువంటి బీభత్స పరిస్థితి ఇప్పుడు రాబోయేటటువంటి 20 సంవత్సరాలుగాను మనకి జరుగుతుంది. ఈ గడిచేటటువంటి 20 ఏళ్లలో ఈ కాలంలో కలిపురుషుడు పాదాంత సమయం అవడం వల్ల కొంచెం విజృంభిస్తాడు. ఆ విజృంభించడం వల్ల చాలా ఎండలు విపరీతంగా పెరిగిపోతాయట, ముదిరిపోతూ ఉంటాయట, వడగాడుపులు కొడుతూ ఉంటాయట, రాళ్ళు పగిలిపోయేంత ఎండ కూడా వస్తుందట. అలాగే చలికాలం వచ్చినప్పుడు మంచు ముద్దలు ముద్దలుగా పడిపోతూ ఉంటుందట. వర్షం వస్తే ఎలాంటి వర్షం వస్తుందంటే కొండపోతగా కురిసేస్తూ ఉంటుందట. ఈ కాలంలో సక్రమంగా ఋతువులు ఉండవిక, ఇప్పుడు వచ్చేటటువంటి కాలంలో ఋతుధర్మం ఉండదు. అంచేత శీతాకాలంలో ఎండ వస్తుంది, ఎండాకాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలోనేమో లేనిపోయినటువంటి ఇంకేవో వస్తూ ఉంటాయి. ఇలాగా ప్రకృతి కూడా సమతౌల్యాన్ని పాటించదు, ఏ కాలంలో ఏది జరగాలో అలా ఉండదు. పంటలు పూర్వం పుష్యమాసం వచ్చేసరికి ఆ కాలంలో పంటలు చేతికి వచ్చేవి, జనవరిలో సంక్రాంతి టైంకి ఇంటికి వచ్చేవిట. ఇప్పుడు అవి ఎలాగో పోయాయి. ఇంకా వచ్చేటటువంటి కాలంలో నడివేసంగిలో పంటలు రావడం, లేకపోతే మొత్తం పంటంతా ధ్వంసమైపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా మనకి ప్రత్యేకంగా సరస్సు 2 ఉన్నాయి, చాలా గొప్ప సరస్సులు, పులికాటి సరస్సు ఒకటిని, ఇక్కడ ఉన్నటువంటి కొల్లేటి సరస్సును. ఈ 2 సరస్సుల్లోనూ కూడా 2008వ సంవత్సరంలో పెద్ద విస్ఫోటనం జరగబోతోంది. ఈ 2 సరస్సుల్లో భయంకరమైనటువంటి కొన్ని బాంబులు పేలితే ఎలా వస్తుందో అలా సరస్సులోంచి పెద్ద పేలుడు వస్తుంది. ఈ పేలుడితో ఈ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పాలైపోతారు, జనాభా నష్టపోతారు, చేపలు మొదలైనటువంటి జలచరాలు చచ్చి తేలుతాయి. ఈ పేలడం వల్ల వచ్చిన నీరు ఎగిరి కొన్ని ఊళ్ళు ముంచేస్తుందిట ఈ చుట్టుపక్కల. ఇలా ప్రస్తుతం పులికాట్టు ఈ 2 సరస్సులు కూడా, కొల్లేడి సరస్సు కూడా చాలా ప్రమాద స్థితిలో ఉన్నాయి. ఉన్నప్పటికీ ఈ పేలుడు జరిగినప్పుడు ఈ సరస్సుల యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే, కష్టం మనకు కలగకుండా ఉండాలి అంటే, శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వినా మరొక మార్గం లేదు పొమ్మన్నాడు. పరమేశ్వరాలయంలో స్వామివారికి అభిషేకం కనుక జరిగించినట్టయితే ఈ విస్ఫోటనం వల్ల వచ్చే ప్రమాదం మనకు ఉండదు. ఎవరి అభిషేకంలో పాల్గొంటారో వారు ఎవ్వరికీ ఉండదు. నిన్నగాక మనకు కోటి కుంకుమార్చినటువంటి కార్యక్రమం జరిగింది హేలాపురిలో. ఇటువంటి కార్యక్రమాలు అరిష్టర్ని నాశనం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే పరమేశ్వర అర్పణంగా ఈ అభిషేకాలు కనుక చేయించినట్టయితే పెద్ద పెద్ద బాంబుల ప్రమాదాలు, ప్రకృతిలోంచి వచ్చేటటువంటి విస్ఫోటన ప్రభావాలు మన మీద ఉండకుండా ఉంటాయట. ఈ విధంగా మనం కొంచెం క్లుప్త కాలంలో ఈ భవిష్యత్ పురాణం యొక్క రహస్యం చెప్పుకున్నాం. రేపొక్క రోజు లేదు కానీ మళ్ళీ ఎల్లుండి ఆవలిలో కూడా భాగవత పురాణం వరుసగా 2 రోజుల పాటు కార్యక్రమం ఉన్నది, సాయంకాలం ఇదే సమయం. ఆ సమయంలో మళ్ళీ మనం కలుసుకుని కాసేపు భగవంతుని యొక్క కబుర్లు చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇందులో విషయాలు తెలుసుకున్నటువంటి మీరు ధన్యులు. నేను చెప్పినటువంటి విషయాలను కొన్ని ఆచరించండి, కొంతైనా ఆచరించి సుఖపడండి, కష్టాలను దూరం చేసుకోండి. ఇంతకు మించి చెప్పడానికి తగినటువంటి శారీరక శక్తి నాకు లేదు కనుక ఇంకాసేపు చెప్పమని మాత్రం బలవంతం చేయకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కృష్ణగారికి మనస్సులో ఆశీర్వచనాలు అందజేసుకోండి. మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం తర్వాత కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హరి ఓం తత్సత్.
తీసేయండి.